कलां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सुक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवं मरुततुल्यवेगं जितीन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सर्वे नमस्कार। धर्मव्याधునితో కౌశికుడు మాట్లాడుతున్నాడు. కౌశికునికి ధర్మవ్యాధుడు ప్రబోధం చేస్తున్నాడు. కౌశికుని మనసులో ఉండిపోయినటువంటి అనుమానం ఏమిటంటే, ఈయన నాలుగవ వర్ణములకు చెందినవాడు కదా, అందున విశేషించి మాంసాన్ని అమ్ముతున్నాడు. ఈయనకి ఇంత ధర్మ ప్రబోధం చెయ్యగలిగినటువంటి శక్తి ఎలా వచ్చింది, ఏమి అనుష్ఠానం చేశాడు, ఎలా తెలుసుకోగలిగాడు. ఇక్కడ మీరు పట్టుకోవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది. అందరూ ఒక మార్గాన్నే పట్టుకుని తరించాలని లేదు. ఇది వేద హృదయం. అందుకని వ్యాసుడు పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ధర్మవ్యాధుని ద్వారా మరొకసారి నొక్కి చెప్పిస్తున్నాడు ఆ మాట. ఎవరు ఏది చేస్తే తరిస్తారో శాస్త్రం చెప్పింది. అది విడిచిపెడితే పాడవుతాడు, అది చేస్తే చాలు తరించిపోతాడు. ఇంకా మళ్ళీ నేనేదో ఎవరిలాగో చేయలేదన్న బెంగేం అక్కర్లేదు. ధర్మవ్యాధుడు నాలుగవ వర్ణమునకు చెందినవాడు. నాలుగవ వర్ణము వారు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటించాడంతే. అంతకు మించి ఆయన ఇంకేం చేయలేదు. అది పాటించినంత మాత్రం చేత ఆయన ఏమైపోయాడంటే, ఒక సద్బ్రాహ్మణుడు ఎలా పండిపోతాడో అలాగే పండిపోయాడు. తప్పించి మీకు నేను ఇంకా తేలికగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, గడ్డివాము ఉంటుంది, గడ్డివాములోకి తీసుకెళ్ళి ఒక సపోటా కాయని, ఓ మామిడి బాగా పండడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓ మామిడి పండుని, ఓ అరటికాయని వాటిని ఆ గడ్డిలో పెట్టారనుకోండి, ఏది అన్నిటిలోకి తొందరగా ముగ్గిపోవాలి అంటే, దేని స్వభావం మగ్గిపోవడానికి తేలికగా ఉంటుందో అది తొందరగా మగ్గుతుంది. అరటి పండు తొందరగా మగ్గుతుంది అన్నిటిలోకి. కారణం ఏమిటంటే అది దాని స్వభావం. తేలికగా తరించగలిగిన వాడెవరు అంటే, ఒక్క నాలుగవ వర్ణమునకు చెందినటువంటి వాడే యథార్థమునకు. అంతే శాస్త్రం యొక్క నిర్ణయం. ఎందుచేత అని అడుగుతారేమో, ఆయనది సేవా ప్రవృత్తి. నమ్మి సేవ చేస్తాడు. నమ్మి సేవ చేయించుకున్నప్పుడు ఆయనకి ఉద్ధారకమైనటువంటి రీతిలో సేవ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఆయనకి దాంతో సంబంధం లేదు. ఒక బ్రాహ్మణుడు అని నమ్మి సేవ చేశాడు, గురువుగారు అని నమ్మి సేవ చేశాడు, అంతే, తరించిపోయాడు. యువతలవాడు అలా లేడనుకోండి, ఆ పాపం వీడిదే. కానీ ఆయనకి మాత్రం దోషం రాదు, ఆయన పండిపోతాడంతే. అందుకే నేను మళ్ళీ 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 చెప్తున్నాను, యథార్థమునకు జాగ్రత్తగా పాటించగలగాలి కానీ తొందరగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి, ఎక్కువ అభ్యున్నతిని పొందడానికి అవకాశం ఉన్న వర్ణం నాలుగో వర్ణం. వాళ్లకున్నంత అవకాశం యథార్థానికి మిగిలిన వాళ్ళకి తక్కువ. అందరికన్నా కష్టంతో కూడుకున్న జీవితం ఎవరిది అంటే బ్రాహ్మణుడు. అందుకని గౌరవం, అందుకని మర్యాద ఇస్తారు. ఆయన చదువుకోవాలి, చాలా కష్టపడి చదువుకోవాలి, చదువుకుని నేర్చుకోవాలి. నేర్చుకోవడంతో సరిపోదు, దాన్ని 10 మందికి అర్థమయ్యేలా చెప్పాలి. చెప్పేటప్పుడు రాజీ పడకూడదు, నేను ఇలా చెప్తే నన్ను ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి భయం ఉండకూడదు. శాస్త్రాన్ని నమ్మి శాస్త్రంలో ఉన్నది మాట్లాడగలగాలి. ఎందుకంటే ముందు తనకి లోపల నమ్మకం ఉండాలి, నీ చెప్తున్నది సత్యం, నేను అవతల వాళ్ళని పాడు చేయడానికి చెప్పట్లేదు, నీ చెప్తున్నది సత్యం, నమ్మిన వాళ్ళు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు అనుకున్నప్పుడు ధైర్యంగా దాన్ని చెప్పగలగాలి. 10 మంది యొక్క అభ్యున్నతి కొరకు తాను పాటు పడగలగాలి. కాబట్టి ధర్మవ్యాధుడు మాట్లాడుతూ అంటున్నాడు, తనకుల ధర్మము విడువక మనుట పరమ ధర్మమండ్రు మాన్యులు, చిత్తంబున కృపగలుగుట ముఖ్యపు పని, శైరణ వలయు అఖిల భావములందు. నాలుగవ వర్ణం వాళ్ళు తరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవో చెప్తున్నాడు. మొట్టమొదట 3 కారణాలు చెప్పాడు. ఏది కులవృత్తియో ఆ కులవృత్తి చెయ్యడంలో దోషము రాదు. 2, అన్నిటికన్నా మనసులో దయ కలిగి ఉండడం అనేటటువంటిది ప్రధానమైన ధర్మం. అందరికీ సమాన ధర్మములో ఉంటాయి అవి, కొంతమందికి కాదు అందరికీ. అందులో దయ ఒకటి, కాబట్టి మనసు యందు దయ కలిగి ఉండడం. 2, ఇతరులు చెప్పినటువంటి విషయంలో మంచిని గ్రహించడానికి తాను సిద్ధపడ్డాం, తప్ప మేము అనుకుంటున్నదే సత్యం అని చెప్పి వినడానికి వచ్చారనుకోండి, అప్పుడు అవతల వారు చెప్పిన దాన్ని వినడానికి మనసు సిద్ధంగా ఉండదు. మనసుకుండేటటువంటి అత్యంత ప్రమాదకరమైన పోకడల్లో ఒకటి ఏంటంటే ఏమీ తెలియకుండా ఒక ఊహాచిత్రాన్ని గీసి నిర్ణయాలు చేస్తుంటుంది, అది దానికి ఉండే లక్షణం. అందుకే చూడండి, ప్రిజడీస్ అంటారు ఇంగ్లీష్లో అయితే, అది తనంత తానుగా ఒక పక్షపాతాన్ని అలవాటు చేసుకుంటుంది. దానికి ఏం సంబంధం ఉండదు, అసలు అవతల వ్యక్తి తెలియడు. రైల్లో యువతల పక్కన తన కూర్చుంటాడు, ఎదురుగుండా ఎవరో వచ్చి కూర్చుంటారు, పెట్టి జాగ్రత్త కొంచెం అనుమానంగా ఉంది అంటాడు. అవతల కూర్చున్నవాడిని చూసి పెట్టి జాగ్రత్త అనుమానంగా ఉంది అనడానికి ఆయన ఈయన అనుకున్నట్లు లేడు, అందుకని ఆయన దొంగేమోనని తాను అపోహపడతాడు. ఒక్కొక్కసారి ఆయన చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్, మెరిసేదంతా బంగారం కాదు అని. కాబట్టి ఎదురుగుండా కనపడినవన్నీ నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ మనసుకుండే లక్షణం ఏంటంటే ప్రతి దాంట్లోనూ అటువంటి స్థితిని కల్పిస్తుంది. ఒక పుస్తకం ఇచ్చి చదవండి అన్నాను అనుకోండి, ఇలా చూడగానే 2 వాక్యాలు చదువుతాడు, ఓ నిర్ణయానికి వచ్చేస్తాడు. అలా కాదు, దేనికైనా సరే పక్షపాతరహితముగా ముందు మనసు సిద్ధం కావాలి. ఒక ఉపన్యాసం వినడానికి వెళుతున్నాం అనుకోండి, ముందు పక్షపాతాన్ని పక్కన పెట్టాలి. ఆయన చెప్పే దాంట్లో సారం ఉన్నదా, ఆయన చెప్తున్నది సాధికారికమా, దాన్ని అంగీకరించడానికి మనసు సిద్ధపడాలి. అలా అంగీకరించడానికి మనసు సిద్ధం కావడం అనేటటువంటిది చాలా ఉన్నతమైన స్థితిని పొందడానికి యోగ్యమైనటువంటి మనస్సని గుర్తు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను, మనసు అలా ఉంటే ఇంకా ఆయన తనంత తాను చేసుకోవలసినది ఏమీ ఉండదు. ఆయన చాలా సులువుగా పైకెక్కేస్తాడు. అది ఎలాంటిది అంటే లిఫ్ట్లో నించోడం లాంటిది. తను ఏం కష్టపడక్కర్లా, జాగ్రత్తగా లిఫ్ట్ డోర్ వేసి ఏ అంతస్తుకి వెళ్ళాలో నొక్కితే చాలు, వెళ్ళిపోతాడు. మనసు ముందు పక్షపాతాన్ని విడిచిపెట్టి వినడానికి సిద్ధపడగలిగితే చాలు. ఆ పక్షపాతం విడిచిపెట్టనంతసేపు ఎన్ని వినండి అది పక్కకి వెళ్ళి వంక పెడుతుంది. అలా కాకుండా పక్షపాత రహితముగా ఉండడానికి సిద్ధపడితే అవతల వారి యొక్క అభిప్రాయాన్ని వింటుంది, విని మంచి చెడులను విచారణ చేస్తుంది నిష్పక్షపాతంగా. శాస్త్రమునకు ఆయన చెప్పింది అత్తింది, నేను అలా అనుకోలేదు, నాది దోషం కాబట్టి దిద్దుకుంటానంట, కాబట్టి అది ఉండాలి. శైరణ వలయు అఖిల భావములందున్ అని, నేను ఏం చేస్తుంటాను అని కదా నీ ఉద్దేశ్యం, కౌశికుడా నేనేం చేస్తూ ఉంటానో చెప్తాను విను, వినయము విస్తరిల్ల గురువృద్ధ జనాతిథి విప్ర దేవతార్చనలోనరియుదు సత్యమును శౌచము ఏమర ఏమర ఈగి మన్ననందనుపుదు భృత్య బంధుతతిదల్మి వహింతు అసూయ చేయ ఇందును మరి తృష్ణ స్వంప పరదోషకథా విముకుండనిప్పుడు నేను పాటించేటటువంటి ధర్మాలు ఇవి, వీటిని పాటిస్తూ ఉంటాను. అంటే మీ జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇవే పరమ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పాటించవలసినటువంటివి. వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్ర దేవతార్చనలు నరింతు. వినయము విస్తరిల్ల పరమ వినయంతో. వినయము అన్న మాట ఎప్పుడు వస్తుంది? నేను వినయంగా ఉంటానండి అన్నాను అనుకోండి, ఒక్కనాటికి ఉండలేదు. వినయంగా ఉండడం ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే నేను లఘువుని అని ముందు నేను నిశ్చయం చేసుకోవాలి. అవతల వాళ్ళు గురువు ఎప్పుడవుతారంటే నేను లఘువునైతే తప్ప, అవతలవాడు గురువు ఎప్పటికీ కాలేడు. మీరు లఘువు కావడానికి ఇష్టపడనంతసేపు మీరు నా హృదయాన్ని పట్టుకున్నారో లేదో. నేను లఘువు కావడం అన్న మాటకు అర్థం ఏంటంటే వారికన్నా నాకు అన్నీ తక్కువే తెలుసు, వారంత గొప్పవాణ్ణి నేను కాను అని నేను అనుకున్నాను అనుకోండి, నేను ఎవరి ముందు నించున్నారో వాళ్ళ ముందు నా తల ఉంచుతాను. అసలు ఏదో అలా పిలుస్తున్నాం కానండి, ఏదో సైకిల్ చక్రంలో గాలి కొట్టించుకోవడానికి వెళ్ళి గురువు గాలి కొట్టంటాడు, ఆ గురువు గారికి జీవితంలో గురువు గారికి తేడా లేదనుకోండి, ఇంకా వినయం ఎక్కడి నుంచి వస్తుంది? పేరు గురువు గారు అంటారు, నేను చూస్తుంటాను గురువుగారు మీకు తెలియదు మేము చెప్పినట్టు వినండి అంటారు, ఇంకేం గురువుగారు అది కాదు. గురువుగారు అంటే వినయం, గురువుగారు అని పిలిస్తే నేను లఘువుగారు అని అర్థం. కాబట్టి అక్కడ నేను చెప్పడానికి ఏమి ఉండదు, నేను వినేవాణ్ణి. ఆయన నాకు సలహా కాదు, ఆయన నాకు చెప్పింది శాసనం. అసలు ముందు ఆ లఘుభావన లేకుండా మనసులో అవతల వాళ్ళని మీరు పిలవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. అసలు ముందు మీ నేను లఘువుని, ఆయనకన్నా నేను చాలా చిన్నవాడిని, నాకేం తెలుసు ఆయనకన్నా? ఆయన మహానుభావుడు, ఆయన అన్నీ తెలుసున్నవాడు, ఉద్ధారకుడు, ఆయన నన్ను ఉద్ధరించగలడు అని నమ్మారనుకోండి, మీరు వినయంతో తలంచుకుంటారు కదా. కాబట్టి వినయంగా ఉండండి అని నేను అన్నాను అనుకోండి, అలాగే ఉంటానండి. ఎందుకు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉండాలో నేర్చుకుంటేనే ఉంటుంది. అంటే దేని దేని ముందు లఘువన్న భావన ఉండాలి. నేను చాలా చిన్నవాణ్ణి, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకన్నా నేను పెద్దవాణ్ణి కాను. కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా తల ఉంచి వినడమే, నేను వాళ్ళ దగ్గర మాట్లాడవలసిన అవసరం ఉండదు, వాళ్ళు మాట్లాడతారు నేను వింటాను అంతే అని నిశ్చయం చేసుకోవలసింది ఎవరి దగ్గర అంటే గురువు గారి దగ్గర. ఇది ఆ మహానుభావుడు ధర్మవ్యాధుని యొక్క గొప్పతనం. గురువు గారి దగ్గర నేను లఘువునయ్యా ఈ మాట మొట్టమొదట చెప్పగలిగాడు. ఈ మాట కౌశికుని ఎందు అన్వయం కాలేదు సరిగ్గా. కాబట్టి గురు వృద్ధజన, వృద్ధజనులు ఉంటారు, వృద్ధజనులైనటువంటి వారి ముందు తల ఉంచి ఉండాలి. ఎందుకంటే వారిది అనుభవం, వారు ఎన్నో విషయాలు స్వయంగా అనుభవించిన వారు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వినయం ఎందుకు అంటే వాళ్ళ అనుభవం ముందు నీ అనుభవం తక్కువ, అందుకని లఘువు. కాబట్టి అందుకని గౌరవించవలసి ఉంటుంది. నేను ఉద్యోగానికి జాయిన్ అయిన కొత్తల్లో చాలా పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు, ఆయన నాతో ఓ మాట అంటుండేవారు, నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. తెలియక కొత్తగా జాయిన్ అయినప్పుడు ఉద్యోగంలో అని ఏదో పెద్దవాళ్ళని అధిక్షేపిస్తే ఆయన ఓ మాట అనేవారు, ఓ 20 ఏళ్ళు సర్వీస్ చేసేసిన తర్వాత నీకు తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటో, ఇప్పుడు తెలియదులే అలాగే మాట్లాడతామనేవారు. నాకు ఎందుకు అలా అంటారు ఈయన అనుకునేవాడిని. ఆ తర్వాత నాకు అర్థమైంది అనుభవం అన్నది ఎంత గొప్ప. కోటి పుస్తకాలు చదవడం అనుభవానికి సమానం, అనుభవాన్ని మించినటువంటి పాఠం లోకంలో ఇంకోటి ఉండదు. వృద్ధుల యందు ఆ అనుభవం ఉంటుంది. వారు ఎన్నో ఉత్థానపతనములను చూసిన వారు, ఎన్నో కష్టసుఖాలు పడ్డవారు. అందుకే వారి మాట వినగలిగితే మనం ఆ కష్టంలో పడక్కర్లేదు, మనకు అర్థమైపోతుంది. తండ్రి ఒరే నాన్న రాత్రి 12 గంటలు 1 గంట వేళ ఒక్కడివి తిరక్కు అంటాడు. నాన్నగారు ఎందుకు చెప్పారు అని మానేశాడు అనుకోండి, వదిలిపోతుంది. నాన్నగారు 12 గంటకి వెళ్ళొద్దని ఎందుకన్నారో తెలుసుకుంటానని వెళ్ళాడు అనుకోండి, 4 కుక్కలు పీకాకి తెలుస్తుంది, బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు చేయించుకున్నాడు. నాన్నగారికి ఇంతకు ముందు అది అయింది, అందుకు నాన్నగారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నాన్నగారు చెప్పింది పాటిస్తే చాలు, 14 ఇంజెక్షన్లు 4 కుక్కలు పీకడాలు ఉండవు. వృద్ధులు నీకన్నా ఎప్పుడూ గురువులే, నువ్వు లఘువే దాని ముందు, ఎందుకంటే ఆ అనుభవం నీకు లేదు. కాబట్టి గురు వృద్ధజన అతిథి. అతిథి అంటే మనం పిలిస్తే వచ్చినవాడు అతిథి, మనం ఆహ్వానిస్తాం, అయ్యా మా ఇంటికి ఇవాళ దేవతార్చనకి రండి అంటాం. దేవతార్చన అంటే భోజనం, భోజనం చేయండి అనకూడదు, దేవతార్చనకి రండి అనాలి. అలా వస్తే అతిథి, ఆయన ఒక తిథి నాడు ఉంటాడు, రెండవ తిథి నాడు ఉండడు. ఏదో ద్వాదశి నాడు వచ్చాడు అనుకోండి, త్రయోదశి నాడు ఉండదు, వెళ్ళిపోతాడు. ఆయన అతిథి. అభ్యాగతి అంటే మీరు పిలవకుండానే వచ్చినవాడు, మీ అదృష్టం పండింది అని గుర్తు. అభ్యాగతికి నియమం ఏమిటంటే, అభ్యాగతి వచ్చారు అంటే మీరు భోజనం చేసే సమయంలో అభ్యాగతి వచ్చారనుకోండి, ఏదైనా పెట్టి తినాలి. పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చి ఉన్నాడు అని గుర్తు, ఎందుకంటే మీరు పిలవలేదు, వాళ్లే వచ్చారు. కాబట్టి అది అభ్యాగతి. అతిథి కన్నా కూడా అభ్యాగతిని మరింత మర్యాదతో చూడాలి అని శాస్త్రం. అది బంధువులకు మాత్రం వర్తించదు, బంధువులు అభ్యాగతి కారు, బయట వాళ్ళు అభ్యాగత అవుతారు. ఎందుకంటే బంధువులు ఎప్పుడైనా రావడానికి అధికారం పొంది ఉంటారు, అందుకని అభ్యాగతి అని అనడం కష్టం అవుతుంది వాళ్ళని. కాబట్టి గురు వృద్ధ జన, గురు వృద్ధ జన అతిథి విప్ర దేవతార్చనలు నరింతు. విప్ర అంటే బ్రాహ్మణులు, బ్రాహ్మణులను ఎందుకు గౌరవించడం అనే అనుమానం అక్కర్లేదు. బ్రాహ్మణులు వేదాన్ని చదువుకుని ఉంటారు, వేదమే ప్రమాణం. నాయన ఇది ఇలా చేసుకో, ఇది ఇలా చేసుకో అని ఉదారుడై చెప్తాడు, చెప్తాడు. కాబట్టి బ్రాహ్మణుడికి భూసురుడని పేరు, భూలోకమునందు దేవత. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తేవడంలో ఆయన సిద్ధహస్తుడు. కాబట్టి మన పనుకున ఈశ్వరుడికి నివేదన చేస్తాడు ఏదైనా సరే. మన గోత్రం నామం చెప్తే మన పనుకున ఆయన పూజ చేస్తాడు, మనకు ఆయన ముహూర్తం పెడతాడు, మన పనుకున ఆయన పూజ చేస్తాడు వరుణి పుచ్చుకొని. అన్నీ మన కొరకు చేసి పెట్టి ఈశ్వరానుగ్రహాన్ని మనకి తెచ్చి పెడతాడు. కాబట్టి విప్ర పూజ చెయ్యాలి. కాబట్టి విప్ర దేవతార్చనలు నరింతు, దేవతల యొక్క పూజ. దేవతలు అనుగ్రహించగలరు, మనకి లేనిది వాళ్ళు కటాక్షించగలరు. అందుకని దేవతల దగ్గర నేను చిన్నవాణ్ణన్న భావనతో పూజ చెయ్యాలి. అందుకని నేను చేసే పని ఏమిటో తెలుసా, యాంత్రికంగా చెయ్యాలి. వీళ్ళ ముందు నిలబడినప్పుడు నేను లఘువు అన్న భావనతో నేను నిలబడతాను. సత్యమును శౌచమును ఏమరా. సత్యము అంటే అబద్ధం ఎప్పుడు ఆడను, శౌచము అంటే అంతఃశౌచము బాహ్య శౌచము అని రెండు ఉంటాయి. బాహ్యమునందు శౌచం ఎందుకు పోతుంది అంటే ఈ శరీరానికి అదో లక్షణం, అది ఎప్పుడు మలాన్ని విసర్జిస్తూ ఉంటుంది, ఏకకాలమునందు కాదు, అది ఎప్పుడూ విసర్జిస్తూ ఉంటుంది. చెవి ఉందనుకోండి గులిమి పడుతూ ఉంటుంది, కన్ను పుసి కడుతూ ఉంటుంది, ముక్కులో శేష పదార్థం అంతా కూడా అట్ట కడుతూ ఉంటుంది. అది ఎక్కువైతే పవిత్ర కార్యం చేయడానికి అధికారం ఉండదు. అందుకని స్నానం చేస్తే శౌచం కలుగుతుంది. అందుకని బాహ్య శౌచాన్ని నిలబెట్టుకోవడానికి స్నానం, అంతఃశౌచాన్ని నిలబెట్టుకోవడానికి పవిత్రమైనటువంటి భావన. భగవత్ సంబంధమైన భావనల చేత లోపల శౌచము నిలబడుతుంది. అందుకని నేను బాహ్యమునందు ఆంతరమునందు శౌచమును నిలబెట్టుకుంటాను, లోపల అపవిత్రమైన ఆలోచనలు నేను దగ్గరికి రానివ్వను. ఎప్పుడూ ఏది ఆలోచించినా చాలా మంచి హృదయంతో ఆలోచన చేస్తాను. అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు అని మొదలుపెట్టాను, అవతల వాళ్ళు మంచివాళ్ళు అని ఆలోచన ప్రారంభం చేస్తాను. దాన్ని అంతఃశౌచము అంటారు. కాబట్టి నేను ఆ శౌచాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాను. అలాగే ఈ మన్ననందనుపుదు, నేను ఈయన నా వలన ఇది పొందితే ఆయనకి ఒక గొప్ప ఉపకారం జరుగుతుంది, అలా చేయడానికి నా దగ్గర అవకాశం ఉందనుకుంటే ఒక్క క్షణం ఆలోచించను ఆ ఉపకారం చేయడానికి. అది నేను దాచేసుకుందామని ఆలోచించను. నా దగ్గర ఉన్నది ఆయన దగ్గర లేనిది, ఆయన దగ్గర అది లేదు, అది లేకపోయినా లేనందున ఆయన ఒక గొప్ప పని చేసుకోలేకపోతున్నాడు. నా దగ్గర ఉంది, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఆయనకి ఇచ్చి ఆయనకి ఆయన శాస్త్రానికి నిలబడేటట్టు చేసి నేను తరించగలను అని ఆలోచించి వెంటనే చేస్తాను. అది దానము అన్న మాటకు అర్థం. అందుకని చతుర్థి విభక్తి వేస్తారు, దానం చేసేటప్పుడు నాది కాదు అన్న భావనతో ఇచ్చేస్తారు. దానం చేసేటప్పుడు మనసులో ఉండవలసినటువంటి లక్షణం అది, సంతోషంతో ప్రహృష్ట హృదయంతో చెయ్యాలి. అవతల వాడికి లేదు అని ఇవ్వడం కాదు, నన్ను ఉద్ధరించడానికి అవకాశం వచ్చింది అని చేస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆయనకు ఒక పెద్ద కారు ఉంది, ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. ఆయన పాపం అంత డబ్బున్నవాడు కాదు, కూతుర్ని కళ్యాణ మంటపానికి తీసుకెళ్ళాలి, డబ్బు లేదు. అందుకని ఆయన నడిపించి తీసుకెళ్ళిపోతాడు పెళ్లి కూతుర్ని. అప్పుడు ఈయన చూశాడు, రేపు మీ ఇంట్లో పెళ్ళా, నా కారు పంపిస్తున్నాను, మీరు ఒకరోజు వాడుకోండి. పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి పెళ్ళికి తీసుకెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తవారింట్లో దింపేశాక నా కారు నాకు పంపించేయండి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ పుణ్యం వస్తుందని నేను చెప్పవలసి ఉంటుందో తెలుసా? లక్ష్మీదేవినే వహించి తీసుకెళ్లిన పుణ్యం ఆ కారుకి, కారు యజమానికి వస్తుంది. ఎందుకని? పెళ్లి కూతురు లక్ష్మీస్వరూప, అందుకని నడిచి వెళ్ళకూడదు, బుట్టలో తీసుకెడతారు. కాబట్టి ఆమె నడిచి అత్తవారింటికి వెళ్ళకూడదు, వాహనం మీద తీసుకెళ్ళాలి. అది వాళ్ళు ఉభయులకు లేదు, ఇటు పిల్లనిచ్చిన వాడికి లేదు, పిల్లని పుచ్చుకున్న వాడికి లేదు. అప్పుడు ఉన్నవాడు ఆదుకున్నాడు, ఇప్పుడు ఉన్నందుకు తాను అదృష్టాన్ని పొందాడు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తనకు అవకాశం వచ్చింది. అవతల వాడికి లేదని ఇచ్చాననుకుంటే అహంకారం అవుతుంది. తనని ఉద్ధరించడానికి పరదేవత ఒక అవకాశాన్ని కల్పించింది అన్న భావనతో చేస్తాను. అందుకని మొట్టమొదట వినయము విస్తరిల్లా అని ప్రారంభించడానికి కారణం అది. లేకపోతే వినయం ఎందుకు ఉంటుంది? అహంకారం వస్తుంది వాడికి లేదు నేను ఇచ్చానని. కాదు, నా అదృష్టం పండింది, నేను ఇలా తరించగలిగాను అనుకుని ఇస్తాడు, కాబట్టి నేను అలా దానం చేస్తూ ఉంటాను. అలాగే భృత్య బంధు తతి దాల్మివహింతు, నేను కేవలం ప్రేమిస్తాను కొంతమందిని, కేవలం ప్రేమిస్తాను, సాధ్యమైనంత వరకు అసలు ద్వేషభావన అన్నది మనసులో పెట్టుకోను. ఎవరి ఎందో తెలుసా? భృత్య, తన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళని ప్రేమిస్తాడే తప్ప, వీడు ఎత్తుకుపోతాడేమో, వీడేమైనా చేసేస్తాడేమో, నీ లేకుండా ఓ రూపాయి జేబులో పడేసుకుంటాడేమో, అసలు ఆ ఆలోచన నేను చెయ్యను. నా దగ్గర పనిచేస్తున్నాడు నేను ఎంతో అభిమానిస్తాను. భృత్య బంధు, బంధుతతి అంటే బంధువులు, దేహబంధుత్వం ఉంటుంది. ఏదో బంధుత్వం గురించి నేను పెద్ద విశేషంగా ఉపన్యాసం చెప్పేది ఏముంటుందండి, మీకు తెలుసు బంధువులు పుట్టుకతో వస్తారు. మనం పుట్టి పుట్టడంతోనే బంధుత్వాలు వస్తాయి, అందుకే ఇది దేహబంధుత్వం అంటారు. నేను ఒక తల్లిదండ్రులకి కుమారుడుగా పుట్టగానే నాకు పెద్ద నాన్నగారులు ఉంటారు, పినతండ్రులు ఉంటారు, నాకు అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇవి కాక జీవన క్రమంలో వచ్చేటటువంటి బంధుత్వాలు కొన్ని ఉంటాయి, అవి కాలంలో కలుస్తాయి. ఏదో నా కూతుర్ని కన్యాదానం చేశాను అనుకోండి, నాకు ఇయ్యాల వారు వస్తారు, అటువైపు వాళ్ళతో బంధుత్వాలు వస్తాయి. నా కొడుకుని నేను పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నాను అనుకోండి, అటువైపు వారితో బంధుత్వాలు కలుస్తాయి. అప్పుడు ఇవి కాలక్రమంలో వస్తాయి, కొన్ని పుట్టుకతోనే వచ్చేస్తాయి. వీటి పట్ల గౌరవం ఉండాలి. ఎంత అమర్యాదతో కూడుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి అవమానం జరుగుతుందేమో, నేను వెళ్ళి అక్కడ నిలబడకపోతే అన్న సందర్భం ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని అవకాశంగా వాడుకోకూడదు. అది బంధు గౌరవం అన్న మాటకు అర్థం. నువ్వు ఉత్తప్పుడు ఏదైనా ఓ మాట అన పర్వాలేదు, ఏమీ దోషం కాదు, నీకేదో అభిప్రాయం భేదం ఉంది, అలా ఉండకూడదు అని చెప్పు, తప్పేం లేదు. కానీ వాళ్ళింట్లో ఓ కార్యం జరుగుతోంది. ఉదాహరణకి నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నా తమ్ముడితో నాకేదో అభిప్రాయ భేదం ఉంది, నువ్వు అలా జీవించకూడదు, తప్పు, నీ జీవన విధానాన్ని నేను అంగీకరించాను అన్నాను అనుకోండి, వాడు అలాగే ఉన్నాడు. ఒక ఉదాహరణకి చెప్తున్నాడు, వాడు కూతురికి పెళ్లి చేసుకుంటున్నాడు, నేను రానని అనుకోడు. నాకు వాడి జీవన విధానం పట్ల భిన్నాభిప్రాయం ఉన్నా నేను పెళ్లికి వెళ్ళడం మాత్రం మానకూడదు, అది మర్యాద అంటే. ఎందుచేత అంటే, నేను వెళ్ళలేదనుకోండి వాడు అవమానింపబడతాడు, వాడిని నమ్మరు. ఏమంటారంటే, వాళ్ళ అన్నగారు ఎందుకు రాలేదు పెళ్ళికి? అన్నగారికి పెద్దరికం కదూ, పెద్దరికం ఉన్నప్పుడు పెద్దరికం ఉన్న అన్నగారే రాలేదంటే ఈయన్ని మనం ఎంత నమ్మచ్చు అన్న భావన ఏర్పడుతుంది. అప్పుడు నా తమ్ముణ్ణి నేను చులకన చేశానా లేదా? అభిప్రాయ భేదం ఉన్నా వెళ్ళవలసిందే, ఎక్కడ తను వెళ్ళకపోతే అవమానం వస్తుందో అక్కడికి వెళ్ళాలి. అలాగే దాన్ని శాశ్వతం చేసుకోవాలి. బంధువులతో అభిప్రాయ భేదం ఉండడం వరకు దోషం లేదు, ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, ఎంత కాదన్నా, కానీ దాన్ని శాశ్వతత్వం మాత్రం ఇవ్వకూడదు ఎప్పుడు. శాశ్వతత్వం అంటే, ఏ కారణానికి నేను ఆ గుమ్మం ఎక్కను, ఏ కారణానికి వాడు ఈ గుమ్మం ఎక్కకూడదన్న భావన మాత్రం బంధుజనమునందు ఉండరాదు. అసలు ఆ జీవితానికి అర్థం లేదు. నువ్వు అభిప్రాయ భేదం ఉంటే ఉండొచ్చు, ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఉంటుంది, నేను కాదన్నావు, కానీ నువ్వు వెళ్ళడానికి అభ్యంతరం ఉండకూడదు, వాళ్ళు నీ ఇంటికి రావడానికి అభ్యంతరం ఉండకూడదు. అంత మాత్రం ఎప్పుడు జటిలం చేసుకోకూడదు బంధుత్వాన్ని. బంధుత్వంలో అంత దూరం వెళ్ళినటువంటి వాడు విజ్ఞత లేనివాడు. అసలు తనకి 10 మందితో ఎలా మెసలాలో తెలియదన్నమాట వాడికి. కాబట్టి బంధుత్వము అంటే ఒక బంధం ఉంది, ఆ బంధనాన్ని తెంపే అధికారం నీకు లేదు, అది ఈశ్వరుడి చేత పడిపోయింది ఆ బంధనం. ఇప్పుడు నేను ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినప్పుడు వాళ్ళ కడుపున పుట్టిన వాళ్లతో నాకు బంధుత్వం ఉంది, నా అన్నదమ్ములు అని, దాన్ని తెంపే అధికారం నాకు ఎక్కడుంది చెప్పండి. నేను ఎలా అంటాను, వాడికి నాకు సంబంధం లేదండి. కొందరు తెలిసి తెలియని ధూర్త ప్రలాపనలు మాట్లాడతారు, వాడు చచ్చిపోయాడు నేను స్నానం చేశానంటుంటారు, అఘాయిత్యం మాటలు అంటే అసలు వాడికి జీవితం తెలియదు మాట్లాడడం. నువ్వెవరు ఇవి తెంపుకోవడానికి, ఒక్కనాటికి తెగదా బంధం. నీ శరీరం ఉన్నంతకాలం వాళ్ళు నీ అన్నదమ్ములే, వాళ్ళు నీ అక్క చెల్లెళ్ళే, బంధుత్వాలన్నీ అలాగే నిలబడతాయి. నువ్వు వదులుకున్న బంధుత్వాలు, అందుచేత నువ్వు పాడైపోయావు అంతే. అందుకే పెద్దలైనటువంటి వారి ఇంటికి వాళ్ళు ఇష్టపడని వాళ్ళు కూడా వచ్చి అన్నం తినెడతారు. పెద్దలైన వారు బంధుగృహానికి వాళ్ళ జీవన విధానము ఇష్టం లేకపోయినా పెడతారు. ఎందుకో తెలుసా, అది వాళ్ళ మర్యాద. తన మర్యాద తాను నిలబెట్టుకోవాలి. తన మర్యాద అవతల వాడి వల్ల తను పోగొట్టుకోవడం ఏంటి, మళ్ళీ వెరితనం కాదది. అది బంధువుల యందు జాగ్రత్తగా ఉండుట అన్న మాటకు అర్థం. అది తప్పించి అసలు అదే రాలేదనుకోండి, ఈశ్వరుడు నువ్వు ఇవి తెంపుకోకురా అని కొన్ని సంబంధాలు పెట్టాడు, మిగిలినవి నీ ఇష్టం, ఉంచుకుంటే ఉంచుకో, తెంపుకుంటే తెంపుకో అన్నాడు. వాటిని తెంపుకోకుండా ఉండడమే నీకు చేత కాలేదు, నిన్ను ఎవరు నమ్మాలి నాకు చెప్పండి. నాకేదో ఓ తమ్ముడు ఉన్నాడో అక్కుందో చెల్లుంది అనుకోండి, వాళ్లతోనే అసలు నేను జీవితంలో బొమ్మెక్కను, జీవితంలో నా ఇంటికి రాకూడదన్నాను అనుకోండి, ఉన్న 10 మందితో నాకు అలాంటి సంబంధం లేకపోతే, ఈశ్వరుడిచ్చిన బంధాల్లో నేను నిలబెట్టుకోలేకపోతే, బయట మీరు నన్ను ఎలా నమ్ముతారు, నేను మీ ఇంటికి వస్తానని మిమ్మల్ని నా ఇంటికి రాణిస్తానని మీరు నమ్మగలరా నన్ను? నా శీల ఉనకది పరీక్ష అవుతుంది, వాడి మాట దేవుడు ఎరుగు. అందుకే బంధువుల ఎడల సుహృద్భావన కలిగి ఉండుట అన్న మాటలోని పరిణితికి అర్థం అది.